నేను క్లాసెస్ మొదలెట్టే ముందు ఓంకారం చెప్పటం అలవాటు. మీకందరికీ ఈ ఓం గురించి చెప్తున్నప్పుడు ఎందుకు మనం ఇది ఓం అని మొదలెడుతున్నాం అనేది చాలామందికి తెలుసు, కానీ ఎవరు ఉపయోగించుకోవటలే. ఇంకొకటి, ఇవాళ నేను చెప్తున్నటువంటి ఈ విషయం ఓ లెక్చర్ లాగా నేను చెప్పటం లేదు. మీరందరూ నాకు తెలుస్తున్నామంటే చాలా సాధనలాగే మీకు తెలుసు. అంచేత ఈ విషయాన్ని మనం ఒక మనం అందరం తెలుసుకున్నటువంటి విషయాలను మళ్ళీ స్పష్టంగా అవగాహన చేసుకుందాము. ఎందుకంటే చాలా విషయాలు మనం మాట్లాడుకుంటున్నప్పుడు జరిగేటటువంటి పెద్ద ప్రశ్న ఏంటంటే, అసలు ఓం అనేది ఎందుకో చేయం మనం తెలుసు చాలామందికి. కానీ మళ్ళీ చెప్తున్నప్పుడు ఇవాళ ఇంకా మీ జీవితం దానికి ఆధారంగా డెవలప్ అయిపోవాలి. ఓం అని వచ్చినే నోట్తో ఉండటం కాదు, దాని వెనక అతను అసలు ఏం చెప్పబడుతుంది, ఎందుకు దానికంత ప్రాముఖ్యత ఉంది. మీకందరికీ ఆ ఉ మా ఈ మూడు కలిపితే ఓ మాణిక్య ఉపనిషత్తులు ఏం చెప్పబడేది, 12 శ్లోకాలు, కానీ మొత్తం జీవితాన్ని మార్చేస్తుంది. ఎందుకు ఇది చెప్తున్నాను అంటే, ఇప్పుడున్న 2-3 సంవత్సరాలు చాలా ప్రమాదకరమైనది సైంటిస్ట్ గారు కూడా. 2012 వెబ్బుల్లో వాటిలో కనుక మీరు చూస్తే చాలా ప్రమాదకరమైనటువంటి పరిస్థితి ఉంది, చాలా చాలా ప్రమాదకరమైనటువంటి పరిస్థితి. చాలామంది సైంటిస్టులు పేపర్స్లో వాళ్ళతో వాళ్ళు చెప్పేది ఏంటంటే, అసలు దాన్ని చెప్పకుండా ఇంకేంటే మేము ఏమి చేయలేము, జరుగుతూ ఉంటే ఆ ప్రమాదం జరుగుతుందో లేదో తెలియదు, కానీ ఆ పాసిబిలిటీ ఉంది. 2012 తర్వాత సైంటిస్టుల ప్రకారము సూర్యుడి నుంచి జరగబోయేటటువంటి ఆ సంఘటన కనుక జరిగితే ఇవాళ పేపర్లో కూడా పడింది, జరుగుతూనే ఉంది గత 5-6 ఏళ్ల బట్టి ఈ డేట్ గురించి. ఇంకా దీని గురించి చాలా ప్రకారమైనటువంటి ఇంటరెస్ట్ ఏంటి అంటే, అమెరికా కంటే ముందు ఉన్నటువంటి ఒక కాంటినెంట్, దాని తర్వాత అమెరికా డెవలప్ అయింది, మాయన్ సివిలైజేషన్, మాయా సభ్యత. వాళ్ళు చాలా స్పష్టంగా చెప్పారు 2012 క్యాలెండర్ ఆగిపోతుంది. అంటే వాళ్ళు చెప్పింది ఈ ఏది దాంట్లో చెప్పలే, వాళ్ళని దాని ప్రకారం చెప్పారు, దాని ప్రకారం మనం బ్యాలెన్స్ చేస్తే ఈ డేట్ అవుతుంది. పరిస్థితి అది కొంచెం నిజంగా జీవించటానికి ఇష్టం అనేటటువంటి వాళ్ళకి ఇది చాలా ముఖ్యం. కానీ జీవించటం అంటే ఏమిటి అనే ఒక పెద్ద ప్రశ్న కూడా వస్తూ ఉంటుందమ్మా. మనకి జీవించటం తెలియదు, అంటున్నాం జీవించామని, కానీ నాకు తెలిసి ఇంతవరకు అసలు వాట్ ఈజ్ లైఫ్ అంటే మాకు తెలియదు. మేమేం చెప్తాం అన్నా బతికంటే ఉన్నాం, వాట్ ఈజ్ లైఫ్, జీవితం అంటే ఏంటి, అసలు జీవించటానికి అన్నిటికంటే ముఖ్యమైనటువంటి ఏది తెలియాలో అది తప్ప మేము నేర్చుకుంటున్నాం. బాటనిస్ట్ ఎక్స్పర్ట్ నోబెల్ ప్రైజ్ వెళ్ళి వాళ్ళకేం తెలుసు అంటే వృక్షశాస్త్రము తెలుసు. ఖనిజ జాతులు మెటల్స్ వాటి గురించి తెలుసు. కానీ ఒక ప్రశ్న ఎప్పుడైనా వస్తుందా, మెటల్స్ ఉన్నాయి, ఖనిజాలు ఉన్నాయి, వృక్షాలు ఉన్నాయి, వాటికి మధ్య ఉన్న లింక్ ఏంటో తెలుసా ఈ సైంటిస్ట్కైనా? స్టెప్ బై స్టెప్ డెవలప్ పైకి ఉంటే ఖనిజ నుంచి వృక్షకి జంప్ ఎలా అయింది? తేడా మనకు తెలుసు, ఖనిజం ఎలా ఉంటుందో వృక్షాలు ఎలా ఉంటాయో మనకి తెలుసు. ఖనిజాలు ఖనిజాలు, వృక్షాలు వృక్షాలు. కానీ ఈ రెండింటికి మధ్య ఏదైనా 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 లింక్ ఉందా? బాటనిస్ట్ దీని తర్వాత జువాలజిస్ట్ వస్తాడు, ఎక్స్పర్ట్ జువాలజీ మీద అద్భుతంగా చెప్తాడు. సరే, కానీ వృక్షం నుంచి జంతువులు ఎలా వచ్చాయి, వాట్ ఈజ్ ద లింక్? నో ఆన్సర్. వాళ్ళల్లో వాళ్ళు చాలా చాలా హై లెవెల్స్లో ఎలక్ట్రోకెమిస్ట్రీలో నా గురించి నేనే చెప్పుకుంటూ ఉంటాను. ఎంఎస్సీ పిహెచ్డి ఏవేవో ఏవేవో ఉన్నాయి, అది వేరే విషయం. కానీ జీవితంలో జీవితం జరుగుతుంది కదా, పృథ్వీ ఉంది, పృథ్వీ మీద ఖనిజాలు ఉన్నాయి, వృక్షాలు ఉన్నాయి, జంతువులు. వాట్ ఈస్ ద లింక్? తెలియదు ఇంకా. దే ఆర్ ట్రైన్ అనుకుంటున్నారు వాళ్ళు, అందులో డౌట్ ఏం లేదమ్మా. నేను థీసిస్ చేస్తున్నప్పుడు అది కూడా ఏదైనా ఒక పాయింట్ అవుతుందేమో పిహెచ్డీకి అనుకుని అది చేత కాదు లేని వదిలేసి నా కెమిస్ట్రీ ఏదో ఎలక్ట్రో కెమిస్ట్రీలో చేసుకున్నా పిహెచ్డి ధనాలోచన యూనివర్సిటీలో. కానీ నేను మీకు చెప్తున్నాను కదా, చాలా ఇంపార్టెంట్గా ఇది చెప్తున్న మూడు అర్థం అవుతుందిగా మీకు. ఖనిజ జగత్తు నుంచి వృక్షాలు, వృక్షం నుంచి జంతువులు. జనరల్గా మ్యాన్ ఇజ్ ఏ సోషల్ యానిమల్, డెఫినేషన్గా అది చెప్తూ ఉంటారు. అంటే మనుషులు కూడా జంతువులే, బట్ ఇట్ సోషల్ యానిమల్, మనం జంతువులు. సరే, జంతువులు ఉన్నాయి, తెలియదు ఏమిటో కానీ ఉన్నాయి. ఖనిజాలు ఉన్నాయి, వృక్షాలు ఉన్నాయి, జంతువులు ఉన్నాయి. దాని తర్వాత అలా ఏదైనా ఉన్నదా? సైంటిస్ట్ తెలియదు. జంతువులు ఉన్నాం, అందులో మనం ఉన్నాం. దీని తర్వాత ఈ మూడు అర్థంగా నేను చెప్పినవి ఖనిజ, వృక్ష, జంతు. ఈ మూడు లెవెల్స్ని ఆ ఊ మా అనే పేర్లు పెట్టారు. మనం మిగతా అన్నట్టు వాళ్ళు ఆ అన్నారు. పేర్లో ఏముందమ్మా పేరు పెట్టుకోవటానికి? వృక్షాలు బోటల్ అని అంత మొదలు అక్కడ ఊ అన్నారు, జంతువుని మా అన్నారు. ఆ ఊ మా అంటే మినరల్, మినరల్ బోటని జీవాలు. ఆ ఊ మా. కానీ ఇంకోటి కూడా ఉన్నది, నాలుగోటి ఉండే జాగృత, స్వప్న, సుశక్తి. మన జీవితంలో కనుక ఆలోచించి చేస్తూ ఉంటే మన జీవితంలో కూడా మూడు లెవెల్స్ ఆఫ్ కాన్షియస్నెస్ ఉన్నాయి. మీకందరికీ అది తెలుసు, జాగ్రత్త అవస్థలో ఉన్నాము ఇప్పుడు. ఇంకా ఎవరెవరో మొత్తం పృథ్వీ మీద ఉన్నారు, వాళ్ళు ఏ స్థితిలో ఉన్నారు అంటే జాగ్రత్త స్థితిలో ఉన్నాము. దీని యొక్క ఇంపార్టెన్స్ ఒక పాయింట్ అది తెలుసుకోగలుచుకుంటే ఏం చెప్పచ్చు అంటే అందరికీ అదే డేట్ ఇదే టైము గ్యారంటీ. మీకు ఇష్టం ఉన్నా లేకపోయినా ఇదే డేట్, మీరు ముందుకే వెళ్ళలేరు ముందుకే వెళ్ళలేరు. జాగ్రత్త అవస్థ మనకు ఉంది కదా అందరికీ, మరి మనకి స్లీపింగ్ స్టేట్ ఉంది కదా, దీనికి మధ్య డ్రీమ్ స్టేట్ ఉంది. మరి మన డ్రీమ్ స్టేట్ గురించి మనం ఎప్పుడైనా ఆలోచించామా? ఎప్పుడైనా ఒక్కడైనా నాకు పెద్ద డౌట్ అది, ఎప్పుడు అడుగుతూ ఉంటాను నన్ను, నా దగ్గరకు వచ్చా ఎప్పుడు అదే అడుగుతున్నాను నేను, అందరినీ అడుగుతూ ఉంటా ఫస్ట్కి వచ్చాను ఇదే. అమ్మా చెప్పుకుంటున్నాం మనం, వెళ్ళిపోతున్నాం, స్వప్న స్థితి ఉంది, నిద్రస్థితి ఉంది మనకి, ఓకే, కానీ మన డ్రీమ్ గురించి ఏదైనా తెలుసా? మన భాషలో చెప్పాలి అంటే కళ. కళ అంటే మిత్, అబద్ధము, ఇందుకు పనికిరాదు, ఇందుకు రాదు డ్రీమ్స్. కానీ సైంటిస్ట్ అడగని చెప్తుంది, పెద్ద పెద్ద సైంటిస్టులు అందరూ కూడా వాళ్ళ డ్రీమ్స్ తర్వాతే వాళ్ళకు కావాల్సినటువంటి ఇది డెవలప్ తెలుసుకున్నారు. ఒక డ్రీమ్లో తెలుసుకున్నాక సంవత్సరాలు సంవత్సరాలు అవస్థపడి దాన్ని పట్టుకోగలిగారు. ఇట్ ఈస్ అ ఫ్యాక్ట్. కొంచెం సైన్స్ గురించి తెలుసున్న వాళ్ళు ఒప్పుకుంటారు, మీకు ఒప్పుకోకపోతే వెబ్లో మీరు సైన్స్ అండ్ డ్రీమ్స్ అని చూసుకోండి. నాకు తెలిసి వెరీ రేర్ అండి, వెరీ రేర్ కళ లేకుండా డ్రీమ్ లేకుండా ఓ సైంటిస్ట్ ఏదైనా ఒక గొప్పదైంది చెప్పాడు అన్నది కనుగొండొచ్చు, కానీ మీకు అది జాగ్రత్తే దానికి వెనకాల లేదు లింకప్ ఉంటుంది. అంచేత డ్రీమ్స్ అంటున్నామే మనకున్నటువంటి స్వప్న స్థితి బేసిస్ ఇస్ ద హోల్ సైన్సెస్. మొత్తము మన విజ్ఞానానికి ఆధారం ఏమిటి అంటే ఆ కళలే. మన ఆధ్యాత్మిక జగత్తులో కూడా చాలా గొప్ప అవతారము వాళ్ళు పెట్టినప్పుడు వాళ్ళ తండ్రి గురించి డ్రీమ్స్ గురించి చెప్పుకుంటాము. మరి మన డ్రీమ్స్ ఏమవుతుందమ్మా? పక్కకు తెలుస్తుంది సైన్స్ ఉపయోగించుకున్నటువంటి డ్రీమ్, అవతారాలను తెచ్చేటటువంటి డ్రీమ్స్ మీకు ఉపయోగించుకోవటమే కాదు, ఇట్ ఇస్ ది సైన్స్ విషన్ హౌ టు యూజ్. కానీ అక్కడ డ్రీమ్స్ మీకు కరెక్ట్గా అర్థమవుతే ఎవడు తన జీవితంలో ఎంత గొప్ప స్థితికి వెళ్ళాడు అంటే ఖచ్చితంగా వాడి గురించి ఒక కళ ఉంటుంది వాడి, లేకపోతే వాడంత గొప్పవాడు అవడు. ఇన్ ఎనీ బిజినెస్ కావచ్చు, వాడు పొలిటీషియన్ కావచ్చు, స్టాలిన్, అడోల్ఫ్ హిట్లర్, నెపోలియన్, అక్బర్, హిమాలయం, చాలా మంచి అదే కారణం వాళ్ళ డ్రీమ్ వాళ్ళు డెవలప్ అవడానికి ఆధారం. కానీ అన్ఫార్చునేట్ గా మన ఇప్పుడున్న జీవితం ఎంత కిందకి పడిపోయింది అంటే అసలు డ్రీమ్స్ అంటే ఏంటి కూడా మర్చిపోయింది. ఇంత గొప్పగా దాని గురించి చెప్తూ ఉన్నా అయితే మామూలుగా భౌతిక జగత్తం గురించి చెప్పింది కదా, అది అలా ఉంది. కళల్లోకి వెళ్తే అది గొప్ప 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 జరుగుతోంది. ఎందుకు జరుగుతోంది అని మీరు కొంచెం ఆలోచిస్తే మీకు సొల్యూషన్ ఇస్తుంది. యాటమ్ గురించి స్పష్టమైన డెవలప్మెంట్, డాల్టన్స్ థియరీ తర్వాత సైంటిఫిక్ గా చెప్పే విషయం అంత ఇంపార్టెంట్ కాదు. యాటమ్ ఈజ్ ఇండివిజువల్ అని చెప్పాడు డాల్టన్, అంతే, అది అంతకంటే చిన్నదేమి అసంభవం. కానీ ఎక్కడో మూడు ఎలక్ట్రాన్ ప్రోటాన్ న్యూట్రాన్ అని వాళ్ళ భాషలో చెప్తారు, అది పట్టుకున్నాడు. ఇంకా పట్టుకున్నాక సైన్స్ ఎంత డెవలప్ అయిందో మీకు తెలుసు కదా, అండ్ దట్ లెంత్ టు అటమిక్ ఎనర్జీ. బేసిస్ ఏంటి, మూడే, ఎలక్ట్రాన్ ప్రోటాన్ న్యూట్రాన్ సరైన యాటమ్. మరి మీ జీవితంలో ఈ మూడింటిలో మూడున్నాయి మీకు, జాగ్రత్త స్వప్న సుషుప్తి స్థితులు, మీకు వాటి గురించి ఏమీ తెలియదు. మీకు దాని గురించి తెలియనప్పుడు ఏ విధంగా అయితే ఎలక్ట్రాన్ ప్రోటాన్ న్యూట్రాన్ ఈ మూడు తెలియకపోతే యాటమ్ యాటమిక్ ఎనర్జీ అండ్ యాటమిక్ ఎనర్జీ ఎలా ఇంపాసిబుల్, మీ యొక్క జాగ్రత్త స్వప్న సుషుప్తి ఉపయోగించుకోవటం నేర్చుకోవాలి. ఖచ్చితంగా ఈ త్రీ డిఫరెంట్ కాన్షియస్నెస్, డిఫరెంట్ అది, మీ కాన్షియస్నెస్ లో ఆ కాన్షియస్నెస్ లేదు. ఏ కాన్షియస్నెస్? డ్రీమ్ స్టేట్. కొంచెం మనకి నా లైఫ్ లో డ్రీమ్ స్టేట్ లోనే నేను జీవించ అనే స్థితి నేర్చుకుంటే ఏం జరుగుతుందో తెలుసా, మీ టైం మారిపోతుంది. పాస్ట్కి వెళ్ళిపోవచ్చు, ఫ్యూచర్కి వెళ్ళిపోవచ్చు. మనం ప్రస్తుతం వెళ్ళలేకపోతున్నాం వేరే విషయం. సైంటిస్ట్ ఏదో ఒక డ్రీమ్ పెట్టుకుని వాళ్ళ కాన్షియస్నెస్ గురించి ఏమవుతుందో నాతో తెలుసులే, అది జరిగిన సంఘటన ఏదో పట్టుకున్నారు, దాంతో వాళ్ళు చేస్తున్నటువంటి థియరీని సైంటిస్టులు డెవలప్ చేశారు వాళ్ళు. కానీ మన భారతీయ సంస్కృతి ఈ రెండు కాదు. ఏ రెండు కాదు? జాగ్రత్త అవస్థ, స్వప్నావస్థ, ఇవి రెండే కాదమ్మా, నిద్రాస్థితి కూడా ఉన్నది. మనకేం తెలుసు నిద్రస్థితి గురించి? బ్లాంక్. స్వప్నం లేకుండా పడుకున్నారనుకోండి, మీకు టైము అది ఏం తెలియదు, మీ గురించి అసలు దేని గురించి ఏమీ తెలియదు, నథింగ్. డార్క్ అని మీరు అంటారు ఇప్పుడు, అక్కడ ఏముందో ఏం తెలియదు ఎవడికి. స్వప్న స్థితి. కానీ ఫిజియాలజిస్ట్ స్పష్టంగా చెప్తారు ఏం జరుగుతుందో, మాకు నిద్రస్థితి గురించి మీకు చెప్పలేను. కానీ మీరు నిజంగా జీవించగలగటానికి కారణము నిద్రస్థితే. మీ హార్ట్ బీట్, మీ డైజెషన్ అండ్ ఆల్ ఎవ్రీథింగ్ అన్ యువర్ బాడీ, అదంతా నిద్రస్థితిలోనే కరెక్ట్గా జరుగుతుంది. అందుకే నిద్ర అంత ఇంపార్టెంట్. మీకు ఏ ఉన్నా లేకపోయినా పర్వాలేదు, కానీ రెండు మూడు రోజులు నిద్ర బలవంతంగా ఆపేయగలిగితే నిజంగా, ఇంకేంటే మీరు అనుకుంటారు నిద్ర లేకుండా పట్టగలిగేవాడు, చాలా కష్టం అమ్మా, ఎక్కడో అక్కడ కొట్టేద్దాం నరికేద్దాం అని ఏదో విధంగా నిద్ర లేకుండా ఆపాలి అని ట్రై చేసినా ఎక్కడ ఓవింక్ వస్తుంది వాడికి. నిద్రకి కానీ మీకు తెలుసు కదా, నిద్ర అలాగే రెండు మూడు రోజులు కంటిన్యూ అయితే పరిస్థితి ఎలా ఉంటుంది అంటే, నేను జీవితం ఒక ఏందో పరిగెడు. మరి ఆ నిద్ర జీవితాన్ని ఎప్పుడైనా ఆలోచిస్తారా మీరు? రోజు నిద్రపోతున్నారు కానీ జనరల్లీ 6 అవర్స్ అందరూ నిద్రపోతారు. కొందరు నాలంటి వాళ్ళు కొంచెం ఎక్కువ పడతారేమో, ఇంకేంటే మా డాక్టర్ చెప్పాడమ్మా నువ్వు 14 ఏళ్ళైనా నువ్వు చదవాలి నిద్రపోవాలి, లేకపోతే నీ బ్రెయిన్ కరెక్ట్ అవ్వదని. నాకు ఛాన్స్ లేదు, నేను ఎంతో పడుకుంటానికి ట్రై చేస్తా. కానీ మీలాంటి వాళ్ళు ఇలా వైజాగ్ అక్కడికి తీసుకొచ్చి నన్ను ఆ మాత్రం కూడా పడకనివ్వరు, నిద్రనివ్వరు. అమ్మా అది మంచిదే అమ్మా, మీరేం అనుకోకండి అది మంచిదే. కానీ నేను చెప్పిన మూడో అర్థమైంది కదమ్మా, మీకు జాగ్రత్త అవస్థలో జీవించటం మీకు రాదు. మీకుగా ఉన్నారు మీరంతే, యు ఆర్ నాట్ అవేర్ ఆఫ్ నార్మల్ లివింగ్ ఈవెన్ ఇన్ కాన్షియస్నెస్. సరే డ్రీమ్ స్టేట్ గురించి ఓ అంటే ధమ్, అక్కడక్కడక్కడక్కడక్కడ ఎవడో సైంటిస్ట్ ఎందుకో వాడు డ్రీమ్లో అది పట్టుకుంటాడు, వాడు పట్టుకున్నాక అది వాడు కాకపోతే ఇంకోడు, ఇంకోడు కాకపోతే ఇంకోడు లాగిస్తాడు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు, లేకపోతే కొన్ని వందల మందో. చివరికి ఏదో జరుగుతుంది, జరిగాక ప్రపంచం అంతా అవుతుంటారు. సైంటిస్ట్ ముందకు చెప్తున్నప్పుడు ఏడిపిస్తారు వాళ్ళని. నాకు ఇప్పుడు ఏరోప్లేన్ గురించి ఆలోచిస్తూ ఉంటాను. డెంసీ అనే అతను 1600 మొట్టమొదటిసారి కొన్ని బొమ్మలు అవి డయాగ్రామ్స్ అవి రాసి ఎలాగా ప్లేనింగ్ చేయాలి అనేది రాసుకొచ్చాడు. అవి కరెక్ట్గానే రాసి ఉన్నాయి, ఇప్పటికే ఉంది. దాని తర్వాత 1902 వరకు అసలు అది ఎప్పుడూ కూడా ప్లేన్ స్టార్ట్ అవ్వలేదు. అప్పుడు అందరూ ఏమంటేవారు, ఇజ్ ఇట్ పాసిబుల్, మనిషికి ఏవైనా రెక్కలు ఉన్నాయా, ఇచ్చి వాళ్ళారా, మీరు ఇప్పుడు అందరూ ప్లేన్కి వెళ్తున్నారు కనుక అది చాలా నార్మల్ అనుకుంటున్నారు. మీరు 1600 అప్పుడో అవడైనా మేము ప్లాన్ చేస్తామంటే ఆ సైంటిస్ట్ని ఏమని ఉంటారు అడుగుతుంది అనిపించేవాడంటే అనేవారు. చెప్తుంది అర్థమవుతుందా దేని గురించి నేను చెప్తున్నాను? డ్రీమ్స్ ఎంత ఇంపార్టెంటో చెప్తున్నాను. మొత్తం సైన్స్ డ్రీమ్స్ అనే ఆధారం. కానీ మన భారతీయ సంస్కృతి ఏం చెప్తుంది అంటే దానికంటే పెద్ద స్థితి ఒకటి ఉంది, నిద్ర స్థితి. దాని గురించి మనకేం తెలియదు. ఆ జాగ్రత్త అవస్థ స్వప్న స్థితి ఆర్ ద కాన్షియస్నెస్ స్థితి మా పెరిగిపెట్టేది కారణం కూడా ఉంది, ఆ పేరే పెట్టడానికి. కానీ అది సరిపోదయ్యా, ఇంకోటి కూడా ఉండే నిద్ర తర్వాత దాన్ని సమాధి అంటాము. సమాధి ఉన్న వాళ్ళ గురించే కదా మన గురువులందరూ చేసే మ్యాజిక్లు అన్ని వినుంటారు కదా, ఇప్పటికీ వినుంటారు కదా. అసంభవమైనటువంటి క్యాన్సర్ పేషెంట్స్ ఇప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్తే దగ్గర కేసెస్ కావాల్సినవి ఉన్నాయి. బెస్ట్ ఎగ్జాంపుల్ వాళ్ళు సత్యసాయి అండ్ శుద్ధి సాయి కాదా? ఇందుకే వెలుగుతున్నారు వాళ్ళు. వాళ్ళు ఏం చెప్పారా, కష్టం అని ఎప్పుడు చెప్పారా? నాకు తెలిసి ఎప్పుడు సత్యసాయి ఇంపాసిబుల్, నేను చాలా గొప్పవాణ్ణి, ఇంకెవరికి లేదని ఎప్పుడైనా అన్నాడు ఆయన? సిద్ధేశ్వరి ఎప్పుడైనా అన్నాడా? అబ్బా మీరు అవ్వచ్చు, మీరు వాళ్ళ కాళ్ళ మీద పట్టమే తప్ప అసలు వాళ్ళు ఏం చెప్తున్నారు అనేది అడుగుకోవటానికి ఎప్పుడైనా ప్రయత్నించావా? ఏ గురువు దగ్గరికైనా వెళ్ళి ఏదేదో అడుగుతున్నారు తప్ప ఏమయ్యా అసలు నేను గురువు ఎలా అయ్యావు అది చెప్తో ఓం అని చెప్తున్నాను. ఇంకా ఇప్పుడు ఓం అంటే అర్థమైంది కదమ్మా. జాగ్రత్త, స్వప్న, సుషుప్తి స్థితిలు మూడు కలిసిపోయి ఉన్నటువంటి ఫోర్త్ అది అందులో ఈ మూడు ఒకేసారి జరుగుతాయి. ఈ సిద్ధి సాయి, సత్యసాయి, గురువులందరూ ఈ మూడు ఇంట్లో ఒకేసారి ఉంటారు. అది మనం వేరువేరుగా ఉన్నాయి కదా, జాగ్రత్త వేరుగా ఉంది, డ్రీమ్ వేరుగా ఉంది, నిద్ర వేరుగా ఉంది. కానీ ఈ మూడు ఆ ఊ మా మూడు ఎప్పుడైతే కలిగి ఓం అని ఒకేలాగా ఉంటాయో ఆ ఓం అన్నది మన సిలబస్. అందుకు డాక్టర్ ముందు డి రాసి ఆర్ అంటారు. డాక్టర్ అంటే ఏమయ్యాడు వాడు? ఆ సబ్జెక్ట్ నేర్చుకున్నాడు. లేదు 2.5 లక్షలు ఎంఎస్సీ అను, ఎంఏ అను, ఏవేవో పెడతాం కదా, ఎంఏ అను, ఎందుకు 2 లక్షలే? అంటే పోస్ట్ గ్రాడ్యుయేట్ అయిపోయాడు వాడు, అంటే అది చదువుకున్నాడు వాడు, ఆ సబ్జెక్ట్ వాడికి తెలుసు అని అర్థం. మరి మనం ఓం అంటే అసలు అది తెలియకుండా ఎందుకురా ఓం అంటారు అన్న బాధతో నేను ఈ మాట అంటున్నాను. ఇది మీ సిలబస్, అందుకు ఓం అని చెయ్యాలి మనం. ఎందుకునో మన జీవితం డాక్టర్గా ఉంటేనే అస్ట్రానమీగా దగ్గరికి ఎక్కడికి వెళ్ళిపోతావు, ఇంకో గ్రహాలకి సరే ఓకే, ఏం చేసింది ఏముందిరా ఈ జాగ్రత్త అవస్థలోనే కానీ గోవాలంతా. ప్రెసిడెంట్ అయినా, నువ్వు నార్మల్ వ్యక్తి అయినా, ఫిజికల్ ఈ జాగ్రత్త అవస్థలోనే ఉంటావు నువ్వు. నీకు స్వప్న తెలీదు, నిద్ర తెలీదు, అసలు ఈ మూడు కలిపే స్థితి ఉండే. అది మన గురువులన్నీ చెప్తూ ఉంటే ఓం అనేది నీ సిలబస్. నేను ఎంఏ చదువుతున్నాను అని అది ఏదైతే చెప్తూ ఉంటాం కదా, బిఏ అను బీకామ్ అను ఏదో చెప్తూ ఉంటారు. అలాగే ఓం అని చెప్పినప్పుడు ఏం తెలియాలి మీకు? నా జాగ్రత్త స్వప్న శక్తి మూడింటిని కలిపి ఉండే స్థితిలో ఉన్న గురుస్థితిలో ఉండాలి అని ట్రై చేస్తున్నాను. అది చెయ్యాలి అని ఆలోచించకుండా ఓం అంటం వల్ల ఈ గోళ జరుగుతోంది. సిలబస్ అవుతే పెట్టారు మీరు, అదేంటో తెలీదు, అందుకని ఇంత టైం తీసుకున్నాను. ఇప్పుడు ఓం అందామమ్మా, ఓకేనా? కానీ ఇప్పుడు ఓం అన్నప్పుడు ఇది గుర్తుంచుకోండి, ఎప్పుడు ఓం అన్నా ఇది గుర్తుంచుకోండి చాలు. దీనికి ఏదో మీకు ఏంటంటారు, నాకు ఒక అడ్మిట్ ఫార్మ్ ఫాము సింపుల్ చేస్తా చేసుకుని చేస్తున్నాని ఓం అనాలి అని రూలేం లేదు కదా. మీకున్నాయా లేదా జాగ్రత్త స్వప్న సుషుప్తులు మీకున్నాయా లేదా డౌట్ ఉందా ఎవరికైనా? నా పక్కన వాళ్ళు నిలబడి ఉన్నారా? వాళ్ళ ఆసుపత్రి ఉన్నాడమ్మా. లేదు రా, నేను ఇక్కడే అంటున్నా. అంటే ఇదంతా మీకున్న భౌతిక జీవితంలో ఉన్న మానవ శరీరంలో ఉన్నవాడు ఒక్కడికే ఈ ఓంకారం అర్థం చేసుకునేటటువంటి శక్తి ఉన్నది, దేవతలకు కూడా లేదు. నేను తర్వాత చెప్తాను, ఇంకెవరికి లేదు ఇవల్యూషన్. దేవతలకే ఇవల్యూషన్ ఏం లేదు. వాయుదేవుడు ఊయు వాయు ఎయిరే, జలదేవుడు వాటరే, సృధితత్వం సృధే. దేవతలే కదా వీళ్ళందరూ. నీ డౌటా హనుమంతుడు ఎవడు అంటే ఖచ్చితంగా వాయుదేవుడు అంటావు కదా, మరి నీకు తెలీదా వాయుదేవుడు ఎక్కడున్నాడో? నీ డౌటా మీరు ఉపయోగించుకోవటం లేదు దాన్ని, హనుమంతుడు దాన్ని పట్టుకున్నాడు అంతే. కానీ వాయుదేవుడు కానీ ఈ అగ్నిదేవత కానీ ఇంకా ఏ దేవత అయినా కదా వాళ్ళేం చేసుకోలేదు. ఒకదాని నుంచి ఇంకోటికి షిఫ్ట్ లేదు వాళ్ళు. ఇంకా ఇప్పుడు ఏమన్నప్పుడు ఇది గుర్తుంచుకుంటారా మీరు? జాగ్రత్త స్వప్న సుశక్తులు దాటినటువంటి సమాధి స్థితి కోసం ఆ మాట అంటున్నా. నేను ఎంఏ ఎంఎస్సీ బిఎస్సీ అని చెప్తే అది తెలుసుకోవటం కదా పక్కవాడికి వాడు ఎవడో. ఇంకా ఇప్పుడు ఓ మందం అవసరం గట్టిగా, కానీ ఆ మూడి ఆ మానసిక స్థితిలో అనాలి. కొంచెం మీకు ఆల్రెడీ తెలుసు కదా, ఐ హ్యావ్ మై ఓన్ బ్రెయిన్. నేను చెప్తాను క్లియర్గా అర్థమవుతుందా మీకు? కానీ అకార్డింగ్ టు ద డాక్టర్ ఐఎమ్ నాట్ సపోజ్ టు టాక్. కానీ ఏదో చూపిస్తున్నానమ్మా, అంటే కొంచెం వాళ్ళు హెల్ప్ చేస్తూ ఉంటే డోంట్ టేక్ ఇట్ యాజ్ సంథింగ్, ఇట్ ఈస్ జస్ట్ సంథింగ్ టు గివ్ మీ ఎ బూస్ట్ టు టీచ్ మీ. కానీ ఇంతకీ కాన్షియస్నెస్ పెట్టమే అంటే ద ఫోర్త్ జాగ్రత్త స్వప్న సుశుక్తి పైన ఉన్నది, అది మన సిలబస్. ఈ సిలబస్కి టెక్నిక్ ఏంటి అంటే గురువు. ఎప్పుడు చాలామంది తప్పు ఏంటి అంటే ఒక గురువు అనేది ఒక వ్యక్తి అని. మీ గురువు ఆ వ్యక్తి కాదు. డాక్టర్ దగ్గరికి వెళ్తావు, వాడి శరీరం నీకు మందిచ్చేది, వాడు మందిస్తాడు ఏమిస్తుంది? వాడి నాలెడ్జ్ అవునా కదా. మరి గురువు అనే మాట మీరు అన్నప్పుడు ఎవరు ఇంపార్టెంట్? వాడి శరీరమా? వాడి నాలెడ్జా? కానీ ఆ తప్పు భారతదేశంలో అన్ని చోట్ల అదే తప్పు జరగడం వల్ల ఇలా సర్వనాశనం అయిపోయింది. మరి నేను ఒక చోటకి మిస్టేక్ చదివాను, ఇంకోటి ఇంకో చోటకి మిస్టేక్ చదివాను. కానీ మనం మాట్లాడుకునేటప్పుడు వాడి భౌతిక శరీరాల గురించి మాట్లాడుకోం. దేని గురించి మాట్లాడుతాం? సబ్జెక్ట్ గురించి చదువుతాం. మరి గురువు గురించి మనం మాట్లాడుతున్నప్పుడు మీకు గుర్తుందా, ఆయన భౌతిక శరీరం తప్ప ఆ గురువు చెప్తున్నటువంటి జ్ఞానం గురించి మనం ఎప్పుడూ మాట్లాడాం. జాగ్రత్తగా ఆలోచించుకోండి, జాగ్రత్తగా ఆలోచించుకోండి. ఈయన నా గురువు, ఈయన నా గురువు, ఎవడైతే ఇవాళ నాకు సన్నపిగా ఉందంటే ఇక్కడ అడుగుతాం. ముందు నేను హైదరాబాద్కి వెళ్ళి అతనికి వస్తే ఇంకో డాక్టర్ని అడుగుతా, వాడు అదే మందిస్తాడు, వాడు అదే మందిస్తాడు. నాకు ఆ క్వశ్చన్స్ ఏమైనా మీకు డౌ చేంజ్ అనిపిస్తుందా? కాదండి, ఈ డాక్టరే, ఇంకో చోటుకి వెళ్ళాం. అదిగా నాకు పెద్ద డౌట్ కూడా ఇప్పుడు చాలా డాక్టర్ దగ్గరికి వెళ్తే తప్ప మీరు డిసైడ్ చేసుకోరు ఏం చేయాలో. గురువు అంటే ఇప్పుడు చెప్తాం లభ్యండి కదా. అంచేత గురు బ్రహ్మ, మీకు ఎవడైనా గురువు గురించి చెప్తా ఉంటే ఫస్ట్ కండిషన్ ఏముండాలి వాడి దగ్గర? బ్రహ్మ అయి ఉండాలి. బ్రహ్మ అంటే ఏంటి? క్రియేటివ్ ఎనర్జీ. క్రియేటివ్ ఎనర్జీ ఎవరు చెప్తే వాడు గురువు. అదొకటే సరిపోదు గురువు అంటే, ఇంకోటి కావాలి. గురువు విష్ణు ఆపరేషన్ చేసే పనులు ఆటోమేట్ చేయగలగాలి. అదే నేర్చుకోవాలి గురువు దగ్గర. అది సరిపోదు. గురువుదేవు మహేశ్వర, వాడు గురువు. మీరు ఎవరిని పట్టుకుంటున్నారా? మనకు నేను మీరున్న గురువు దగ్గరికి నో అంటే తప్పు. ఇక్కడ ఒక చిన్న కాలేజీలో ఒకడు ఇంజనీరింగ్ చదువుతున్నాడు. ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో అవడో ఇంజనీరింగ్ చదువుతున్నాడు. ఇద్దరు ఇంజనీర్స్ బయటకు వచ్చారు. వాళ్ళిద్దరు ఇంజనీర్సా లేకపోతే విలేజ్ ఇంజనీర్ వేరు, ఆక్స్ఫర్డ్ ఇంజనీర్ వేరు అనుకుంటున్నారా మీరు? ఊహాన్న నమ్మకస్తా ఎస్ఆర్ నో? మీకు ఆ డౌట్ ఉన్నట్టుంది. ఇక్కడ ఇంజనీర్ తక్కువ అంతేగా, మీ ఉద్దేశం అలాగే ఉంది రియాక్షన్. కానీ మీరు అనుకున్న ఈ ఇంజనీరు అలాగే చూపిస్తున్నాడు, బయట ఇంజనీరు అలాగే చూపిస్తుంది. వాళ్ళంతా సిలబస్ అంతా ఒకేలాగా ఉంటుంది ప్రపంచంలో. చేత గురువుని కాదు, శరీరంలో ఉన్న గురువు మీ దగ్గర ఉన్న టీచర్, ఇంకో గురువు. కానీ వాళ్ళందరూ ఎవరు? గురు బ్రహ్మ, గురు విష్ణు, గురు దేవుడు మహేశ్వర. మరి ఆ గురువులో చూస్తున్నప్పుడు ఎప్పుడైనా డెవలప్ చేసుకున్నాగా? మేము అక్కడ కెమిస్ట్రీ చదివా మీకు తెలుసా అండి, అక్కడ కెమిస్ట్రీ ఉందా అని చదువుకుంటున్నారా? లేకపోతే కెమిస్ట్రీ చదువుకుంటున్నారా వాళ్ళు? ఆర్ వాట్ ఎవర్ సబ్జెక్ట్ ఇట్ ఈస్, డాక్టర్స్ అందరూ వాళ్ళు చదువుకునేదో చదువుకుంటున్నారు. వాళ్ళు డాక్టర్స్ గురించి చదువుతారా, లేక వాళ్ళు దేని గురించి అయితే అక్కడ డిస్కస్ చేయడానికి వచ్చారు డిసీజెస్ దాని గురించి చదువుతారా? మరి ఇక్కడ ఇందువల్ల మనం ఆ గురువుని ఫిజికల్ గురించి ఏడుస్తున్నారు. భౌతిక ఫిజికల్లో చదివిన దాన్నే మనం పట్టించుకోవటం లేదు. నాలెడ్జ్ చదువుతున్నాం తప్ప శరీరాన్ని వాళ్ళు మరి గురువు వాళ్ళ దగ్గర నేర్చుకున్నాం, దట్స్ రైట్. వాళ్ళ దగ్గర నేర్చుకున్నాం, దట్స్ రైట్. కానీ ఇది కాదు, మీరు భౌతిక శరీరం ఉన్న వాళ్ళ దగ్గర మాట్లాడుకోకండి. వాళ్ళ దగ్గర వచ్చినప్పుడు మనం ఏం తెలుసుకోవాలి? వీళ్ళ దగ్గర చేసుకున్నటువంటి ఆ మా ఓం అది ఎప్పుడైనా మాట్లాడుకుంటున్నావా? గురు బ్రహ్మ, గురు విష్ణు, గురు దేవుడు మహేశ్వర. గురుసాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ. కానీ ఆ గురువు ఎలాంటి వాడే ఉంటాడు తర్వాత శ్లోకంలో కూడా మనం చెప్పుకుంటాం. అఖండ మండలాకారం, అఖండ మండలం అంటే మన నాలుగు గీతలు గీసి అఘోరి గురించి ఏదో సినిమాలు వస్తే చూసారా, మరి గీతలు గీసేసి ఏదేదో ఎందుకు చెప్తారా మీరు? అఖండ మండలాకారం, మన సోలార్ సిస్టమ్ సూర్యుని చుట్టూ ఎలక్ట్రాన్స్ తిరుగుతున్నాయి, ప్లానెట్ న్యూక్లియస్లో చుట్టూ ఎలక్ట్రాన్స్ తిరుగుతున్నాయి, అటమిక్ ఎనర్జీ తెలుస్తుంది. మరి సూర్యుని చుట్టూ ఈ ప్లానెట్స్ అన్నీ తిరుగుతూ ఉంటే సూర్యుడి చుట్టూ ఏదో ఎనర్జీ ఉంటుందా ఉండదా అనే అర్థమైన అవటం లేదా మనకి. అది మండలం అంటే, మండలం అంటే అర్థమైంది కదా మండలం. ఈ మండలం అంత సోలార్ సిస్టమ్ ఇదే మండలం, అఖండ మండలాకారం. ఇదే ఈ గురువు అందరూ దేని గురించి చెప్తారు? న్యూక్లియస్. మన గ్రహాలన్నీ, మనం ఏదో పృథ్వీ గ్రహం ఒకటేనా ఉంది? గురువు ఉన్నాడు, శుక్రుడు ఉన్నాడు, నెప్ట్యూన్ ఉన్నాడు, ప్లూటోన్ ఉన్నాడు, ఇంకా దేవుడికి తెలియాలి ఎంతమంది ఉన్నారు. అవన్నీ మండలాలు, అఖండ మండలాకారం. వ్యాప్తమైన చరాచరం, కానీ ఇవంతా దేంతో జరుగుతున్నాయి? వ్యాప్తంగా మొత్తం సిస్టమ్ తిరుగుతుంది. చిన్న ఆటం కాకుండా ఇది చాలా పెద్ద ఆట, బట్ ద సిస్టమ్ ఇస్ ద సేమ్. అఖండ దాని గురించి చెప్తాం. మరి ఈ న్యూక్లియస్కి ఎవరు? మన గ్రహాలన్నిటికీ ఎవడు? సూర్యుడు. నో డౌట్ అబౌట్ ఇట్. ఇంకటి ఇప్పుడు ఆటం ఎనర్జీ నువ్వు పట్టించుకోగలిగితే, మరి మండలంలో ఉన్న సూర్యుడిని కనుక నువ్వు పట్టుకోగలిగితే, అది చెప్తున్నారు. అఖండ మండలాకారం వ్యాప్తం ఏన చరాచరం యత్ పదం దర్శితం ఏనా తస్మై శ్రీ గురువు. ఆ గురువుని నేర్చుకుంటున్నాను, ఆ గురువు దగ్గర నేర్చుకోవాలి. నేర్చుకుంటున్నాము ఈ గురువు దగ్గర ఇవంతా. ఒక్కసారి ఏమో విషయం విన్నా వాళ్ళు గురువు అని దండం పెడుతున్నారు వాళ్ళందరికీ. నేను వాళ్ళను అంటే మమ్మల్ని తప్పు చెప్తున్నాను. నువ్వు ఏ గురువుకైనా చేసుకోవా, జవాబు ఇదే. గురు బ్రహ్మ, గురు విష్ణు, గురు దేవో మహేశ్వర, గురు సాక్షాత్మ. కానీ ఓ ఎలక్ట్రాన్ చుట్టూ తిరుగుతున్నాడు, యాటమ్ చుట్టూ ఏదో ప్రోటాన్ న్యూక్లియస్లోనే ఉంది. అదంతా కాకుండా అసలు దాన్నే పట్టేసుకుంటే న్యూక్లియస్ని, న్యూక్లియస్ అనేది యాటమ్ బాంబ్, సూర్యుని పట్టుకోండి, సూర్యుని పట్టుకోండి. సింపుల్ లాజిక్. ఇంకా మీకు నచ్చిందా లేదా మేమేం చెప్తాం కదా దాన్ని. గురు శ్లోకం ఏం చెప్తుందో అది చెప్తుంది అక్కడ. సరే ఎవరిని పట్టుకోవాలి మనం? యూ హ్యావ్ టు గ్యాన్ దిస్ వన్. అండ్ మోడర్న్ బాంబ్స్, ఇప్పుడున్న సైంటిస్టులు అందరికీ పెద్ద ఏడుపు ఉన్నది, కోల్ దేవుడికి తెలియదు, పెట్రోలియం. ఎక్కడో ఒకసారి ఈ మధ్య చూశాను, ఒక్క డ్రాప్ కింద పడేయకండి పెట్రోల్. ఇప్పుడు ఒక పెట్రోల్, పెట్రోలియం వేస్ట్ చేస్తే రేపు ఏం చేయాల్సి వస్తుంది? కార్లన్నీ ఉంటాయి కానీ నువ్వేం చేయాలి? మరి ఇప్పుడు సైంటిస్ట్ సోలార్ ఎనర్జీ గురించి చాలా సీరియస్గా ఆలోచిస్తున్నారు. కానీ వాళ్ళందరూ ఆలోచిస్తున్న దేని గురించి? ఫిజికల్ సోలార్ ఎనర్జీ. మరి నువ్వు ఒక్కడివి ఒక మనిషివేనా? భౌతిక శరీరంలోనే ఉన్నావా నువ్వు? కాదు కదా. వాట్ అబౌట్ యువర్ డ్రీమ్ లైఫ్? అసలు ఎందుకు ఆలోచించగా లేదు డ్రీమ్ గురించి? నేను ఓపెన్గా చెప్తున్నాను, చాలా లైఫ్ చదివాను నేను, వెబ్లో చూసుకోండి. మీరు ఏదైనా డ్రీమ్ చేసుకుంటే తప్ప జీవితంలో పైకి లేవరు. ఫ్యాక్టే కదా ఇది. బట్ డూ నో హౌ టు డ్రీమ్? దెర్ ఇస్ ద సైన్స్ బిహైండ్. కాదు, దాని తర్వాత చెప్పాను. నిద్రస్థితి. ఉండమంటే మా ఏదో మీకు పనికిరాని విషయం గురించి ఏమైనా చెప్తున్నానా, మీకు పనికిచ్చే విషయాలే ఒప్పుకుంటున్నారా? అంటే లేదు రావు. ఎంతసేపు జాగ్రత్త స్థితి తప్ప అమ్మ అసలు డ్రీమ్ స్టేట్ స్వప్న స్థితి గురించి తెలుసుకోకూడదు అవసరం ఉందా లేదా? చాలా ఇంపార్టెంట్ అమ్మా. ఇప్పుడు అది లేకే 90% బ్రెయిన్ సైకలాజికల్ ప్రాబ్లమ్స్ అంతా అందువల్లే. హౌ టు స్లీప్ వీ డోంట్ నో. నిద్ర రాకపోతే ఏదో ఆ పేర్లు మీకే చాలా ఎక్కువ పేర్లు తెలుసు నిద్ర మాత్ర తీసుకోవటానికి. అది సరేనయ్యా, అది రాకముందు నీకు నిద్ర వస్తుంది కదా, ఎందుకు వచ్చేది? అది తెలుసుకుంటే అసలు ఇవంతా అక్కడ గోలే లేదు కదా. మరి తెలుసుకోవటానికి ఏదైనా సిస్టమ్ ఉందా? ఇంతవరకు మనం చెప్పుకున్న లాజిక్ అంతా విన్నారు కదా. సోలార్ ఎనర్జీ ఇస్ ద క్లోజ్ సెంటర్ ఫర్ అస్. మరి ఆ సూర్యుడు, ఈ సూర్యుడు అనుకుంటే అతి ఫిజికల్, మనకి భౌతిక శరీరం ఉంటే వాడికి ఫిజికల్ బాడీ ఉంది. బట్ వాట్ అబౌట్ యువర్ బ్రెయిన్, మైండ్? బ్రెయిన్ అంటే మన ఫిజికల్ అయిపోతుంది. మనస్సు బ్రెయిన్కి తేడా అర్థమవుతుందమ్మ, మీరు కాదు జాగ్రత్తగా ఆలోచించండి. మనకి బ్రెయిన్ ఉంది. అనుమానం ఉన్న వాళ్ళు ఎవరైనా చేతులు పెట్టండి. నేను చెప్తున్నామ్మా, నాకు కొంచెం బ్రెయిన్కి ప్రాబ్లం ఉంది, లెఫ్ట్ బ్రెయిన్. బ్రెయిన్ అంటే అర్థం కదా, మనస్సు ఎక్కడ ఉంది కదా మనకి, వెట్ ఈజ్ మైండ్? అమ్మా మీకు మనస్సు ఉందా లేదా? డౌట్ ఉన్న వాళ్ళు ఎవరైనా చేస్తున్నారు కండి, మీకు మనస్సు ఉందిగా, నో డౌట్ అబౌట్ ఇట్. బట్ వెర్ ఈజ్ ఇట్? ఎక్కడ ఉంది కదా మనకి? బ్రెయిన్ ఈజ్ ఏ ఇన్స్ట్రుమెంట్ సరే. మీ మనస్సుకి బ్రెయిన్ ఇన్స్ట్రుమెంట్, అది సరే. వెర్ ఈజ్ మైండ్? మనస్సు ఎక్కడ ఉంది? ఎక్కడ చెప్తామా మనస్సు ఎక్కడ? సరే మనస్సు ఉంది, ఓకే. ఇప్పుడు పెద్ద డౌట్ఫుల్ వచ్చాను నేను, క్వశ్చన్ మార్క్ ఎక్కడుందో తెలీదు. మన శరీరంలో ఎక్కడ ఉంటుంది మనస్సు? ప్రాబబ్లీ నోట్లే, ఎవరు చెప్పలేదు మైండ్ ఎక్కడ ఉందా. సారీ, మనస్థితి, ద స్టేట్ ఆఫ్ మైండ్. నేను చెప్పింది భాష అర్థమవుతుందమ్మా, ఏం అడుగుతున్నాను మిమ్మల్ని. మీరు చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి అమ్మా, చాలా గొప్ప విషయాలు ఇంకా రాబోయే 10-15 రోజుల్లో నేను చెప్పబోతున్నాను ఒక పెద్ద సంస్థ గురించి. దానికి ఇది ఇంట్రొడక్షన్. మనస్సు మనకి ఉంది, మన మనస్సు మనదే, ఇంకోటి మనస్సు ఇది డిఫరెంట్ ఫ్రమ్ అస్, అందులో డౌట్ లేదు. చెయ్యి ఎలా డిఫరెంట్గా ఉందో, చేతులు ఎలా వేరువేరుగా ఉందో, నా మనస్సు మనస్సే, ఇంకోటి మనస్సు ఇంకోటి, అందులో డౌట్ లేదు కదమ్మా. ఇజ్ ఇట్ రైట్? క్లియర్గా అర్థం. మీ మనస్సు మీదే, మీ పక్కనే ఇంకోటి ఉన్నాడు. మీ శరీరం చెయ్యి అలాగే వేరు వేరు మీతో, అలాగే మీ మనస్సు వేరు, ఇంకోటి మనస్సు వేరు. ఇజ్ ఇట్ క్లియర్? కానీ ఎక్కడుందో తెలియదు. బ్రెయిన్లో మనస్సు లేదు, మనస్సు యొక్క ఇన్స్ట్రుమెంట్ ఉంది. వాడి బ్రెయిన్ పనిచేయకపోయినా మైండ్ పనిచేస్తుంది. చాలా మ్యాజిక్లు అందువల్ల జరుగుతుంది. సరే మనస్సు, సరే ఆలోచిద్దాం. మరి బుద్ధి, మన బుద్ధి ఎక్కడుంది? బుద్ధి ఉంది, నో డౌట్ అబౌట్ ఇట్. తప్ప ఎక్కడుంది కూర్చొని ఉంటాం కదా. కానీ వెరీ బుద్ధి చిత్తము ఉందా? మనకి చిత్తము చిత్తముంది కదా, ఎక్కడుంది? ఎక్కడుంటే అది డెవలప్ చేస్తుంది మనం. ఇదంతా కాకుండా ఇంకోటి ఉంది మనకి, అహంకారము. అహంకారము అంటే ఈగోయిజం, అహంకారం. ఆ అహంకారంలో నేను చెప్పటంలే, ఐఆమ్ దట్ ఐఆమ్ అండ్ డిస్కార్టివ్ అనేవాడు. నేను నేనే, నేనున్నాను కనుక అన్నీ ఉన్నాయి.
నేనే లేకపోతే ఏమీ లేదు కదా, నేనున్నాను, ఐఆమ్ దట్ ఐఆమ్. ఎక్కడున్నాడు?
తప్పు ఎక్కడ? భారతీయుల యొక్క ఇదంతా తెలిసిన మనసు భారతీయులు ఇది మొత్తం మర్చిపోయారు. యువర్ ఎక్స్ప్రెషన్, మనస్సు, బుద్ధి, చిత్త, అహంకారాలకి ఒక పేరు పెట్టాం మనం. బయట ఉన్నటువంటి వాళ్ళని ఏమంటాం మనం? బాహ్య అంటే ఏమంటారు? ఇన్స్ట్రుమెంట్. మరి లోపలున్న అంతఃకరణము అంటారు. పేరు విన్నారు ఎప్పుడైనా అంతఃకరణము అనే పేరు మీకు అందరికీ? అంతఃకరణం అంటే అర్థం ఏంటి? అంత లోపలున్న కరణమా అంటే ఇన్స్ట్రుమెంట్. కరణమేది? ఇన్స్ట్రుమెంట్స్. మీ యొక్క అంతఃకరణం, మీ మనస్సు, బుద్ధి, చిత్త, అహంకారాలు ఒకలాగుంటాయి, ఇంకొకటి ఇంకోలాగుంటుంది, ఇంకోటి ఇంకోలాగుంటుంది. దే ఆర్ అవర్ ఇంటర్నల్ అంతఃకరణాలు. ఇంతవరకు అర్థమైంది కదా? వీటన్నిటికీ బేసిస్ ఎక్కడుంటుంది? న్యూక్లియస్లో ఉంటుంది కదా. భౌతిక శరీరాన్ని పట్టుకుంటే సూర్యుడి దగ్గర నుంచి వేడి ఏదో వస్తుంది, దాని ప్రకారం సీజన్స్ అవి వస్తూ ఉంటాయి, జరుగుతూ ఉంటాయి. కానీ మనకి ఉన్నట్టే ఒక ఫిజికల్ బాడీ సూర్యుడికి ఉంటే గ్యారంటీగా దాని యొక్క మనస్సు ఉంటుంది కదా, బుద్ధి ఉంటుంది కదా, దాని చిత్తం ఉంటుంది కదా, దాని అహంకారం ఉంటుంది కదా. జూపిటర్ గురించి కూడా మనం చెప్పుకుంటూ ఉంటారండి, గురువు శుక్రుడు కుట్టుకుంటూ ఉంటారండి. జూపిటర్ గురించి మాట్లాడతాను నేను, ఫిజికల్ దాని గురించి. వాళ్ళ అంతఃకరణాల గురించే రాస్తున్నారు మన ఋషులు. చేస్తే మనకు ఎలా ఉన్నాయో వాళ్ళకి అలాగే ఉంటాయి. ఫిజికల్ బాడీలో డిఫరెన్స్ అవుతుంది, కానీ మనసు అందరిది ఒకే టైప్, బుద్ధి ఒకే టైప్. ఎలా వాడతారో అది వేరే ఇష్యూ. కానీ ఒక విషయం క్లియర్గా అర్థమవుతుందా నేను చెప్తున్నది, మన మనస్సు, బుద్ధి, చిత్త, అహంకారాలు అన్నీ ఒకే టైప్. ఒకే గొప్పవి తక్కువ అని నేను అంటానులే, టైప్. మన మనస్సు థాట్స్ అన్ని పట్టుకుంటుంది, అందరి థాట్స్ అదే పనిచేస్తుంది. బుద్ధి చేస్తుంది, అందులో నచ్చింది పట్టుకుంటుంది, దాని మీద యాక్టివ్ అవుతుంది. బుద్ధికి మనస్సుకి ఎంత కదా తేడా? అంతట బుద్ధి అనేది మనస్సు కంటే వేరైంది కాదు, కానీ బుద్ధి మారింది. ఇంజనీర్ బుద్ధి ఒకలా ఉంటుంది, థాట్స్ అన్నీ నేర్చుకున్నాడు, ఓ ఇంజనీరింగ్ థాట్ వచ్చింది వాడికి, బుద్ధి వచ్చింది వాడికి. డిఫరెన్స్ అర్థమైందమ్మా? డిఫరెన్స్ వెరీ క్లియర్గా అర్థమైందా? ఓ కెమిస్ట్రీ చదువుతున్నవాడు ఇంజనీర్తో డెబలాట్టానికి ఏం లేదు, వాడు చెప్పేది అది. డాక్టర్స్ దగ్గరికి వెళ్తే మనకు స్పష్టంగా అర్థమవుతుంది. నేను కథ విన్నాను, నేను ఈ కథ చెప్పింది నిజంగా జరిగిన సంఘటనే. చిన్నానంద గారి భగవద్గీత గురించి చెప్పేవారు కదా, ఆయన చెప్పిన నిజంగా జరిగిన సంఘటన చెప్పారు. రష్యాలో మన అంబాసిడర్ ఉన్నారు, వాడు కూతురు ఇండియా నుంచి వెళ్ళిందకి, వెళ్ళినప్పుడు ఆమె కంటికి కొంచెం రెడ్ పెయిన్లు అవి వచ్చి కళ్ళు ఎరగా అనిపిస్తే అవి డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి అని. సరే వాడు తీసుకెళ్ళాడు. సరే అక్కడ ఐ డాక్టర్ కనిపిస్తే వాడి దగ్గర తీసుకెళ్తే ఇంపాసిబుల్, ఐ కాంట్ డూ ఎనీథింగ్ టు దిస్ అన్నాడు డాక్టర్. గాభరా పడిపోయి ఫోన్ చేసిందండి, అమ్మా నాకు అనేది అయిపోయింది డాక్టర్, నేనేం చేయలేను, నాకేం తెలియదయ్యా దీని గురించి అన్నాడు. అని ఈయన ఫోన్ చేశాడు, బాబు నేను వాళ్ళనేం అనలేదురా, వాళ్ళకి లెఫ్ట్ ఐలో రెక్ష కళ్ళు ఎరబడింది, నేను రైట్ డాక్టర్ని అని చెప్పి లెఫ్ట్కి నేనేం చేయలేను అన్నాడు. అమ్మా నేను కరెక్ట్గా ఉదాహరణ చెప్పగలిగానా? నేను చెప్పే భాష అడదేయడం అయిపోయిందా? డాక్టర్ దగ్గరికి వెళ్ళింది కదా రష్యాకి, దాని కన్ను ఎర్ర రప్పు ఎక్కడుంది? ఎరుపు రంగు ఎడమ కన్ను అనుకోండి. వెళ్ళింది ఏ డాక్టర్ దగ్గరికి? రైట్ ఐ డాక్టర్ దగ్గరికి. వాడే అన్న నేనేం చేయలేను కదా. ఎందుకు? దీనికేం చేయలే, వాడికి తెలియదు, ఎక్స్పర్టైజ్ అయిపోయిందంట. ఎంత అర్థం కదా?
విషయం దేని గురించి చెప్తున్నాను, అలా స్థితిలో అయిపోయిందిరా మనం. చివరికి మన మనస్సు బుద్ధి ఎంత చిన్న 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 మైక్రోస్కోప్కి వెళ్ళిపోయామంటే బుద్ధి స్పెషలైజేషన్ అనే పేరుతో ఉన్నది కూడా పోయింది. ఇంకంటే ఫిజికల్ బాడీ పట్టుకుంటున్నాం, ఫిజికల్ బాడీకి పట్టుకుని బాగు చేస్తున్నాం. ఇదంతా మనస్సు ఇస్ డిఫరెంట్ ఫ్రమ్ ఫిజికల్ బాడీ. దాని తర్వాత బుద్ధి, బుద్ధి తర్వాత చిత్తము, చిత్తం తర్వాత అంతట. ఇంతవరకు క్లియర్గా అర్థం లేదమ్మా. దీన్ని మనం తెలుసుకోవాలి అంటే బేసిస్ దేని మీద ఆధారపడి ఉంటుంది అంటే ప్రాణం మీద ఆధారపడి ఉంటుంది. మన లైఫ్ అంతా దేని మీద ఆధారపడి ఉంటుంది? ప్రాణం మీదే కదా, డౌట్ లేదు కదా. ఎక్కడుందిరా మీ ప్రాణం? ఇంత నొప్పుకుంటున్నా లేదా? మరింత మీకు ఏమిటిగా? అది గోళ, ప్రాణాల గురించి అది గోళ. మరి తెలుసుకోనక్కర్లేదా? సైన్స్ వద్దు, స్పిరిచువలిజం వద్దు, దేవుడు వద్దు, ఏ గోళనే వద్దురా, నా ప్రాణము తెలియాలా అక్కర్లేదా? అది తెలిస్తే అన్ని గోళాలు సెట్ అయిపోతాయి కదా. మిగతా వాళ్ళకంటే మన ఐదు ప్రాణాల గురించి చాలా ఎక్కువ తెలుసు. మనకి ఐదు ప్రాణాలు ఉన్నాయని గ్యారంటీగా తెలుసు. హిందువులందరూ చెప్పగలరు, ఇంకా కావాలంటే చెప్తారు కూడా. ప్రాణ, అపాన, సమాన, ధ్యాన, ఉదాన, తెలుసా? ఇది ఐదు ప్రాణాలు ఉన్నాయని తెలుసు కదా. ఇంతవరకు ఒప్పుకుంటున్నారా నేను చెప్పేది? మరి మీకు ఐదు ఒక ప్రాణం కాదమ్మా, ఎన్ని ప్రాణాలు ఉంది? ఐదు ప్రాణాలు ఉన్నాయా? ఉన్నాయి కదా. ఎక్కడ ఉన్నాయి తెలుసుకోవడం లేదా? తెలుసుకోవడం లేదా? అంటే ప్రాణాలు ఉంటే చాలు, దాని గురించి చెప్తున్నాను నేను. నాకు దేవుడి గురించి, మా గురువు గారి గురించి, దాని గురించి నేనేం చెప్పటం. నేను అలా స్టార్ట్ అయింది నా లైఫ్. సరే ప్రాణాలు ఏంటి, ఏంటి గోళం అంట? చెప్పేవాళ్ళు ఎవరైనా ఉన్నారా? అసలు ప్రాణం గురించి చెప్పేవాళ్ళు ఎవరైనా నాకు చెప్తారా? అన్ఫార్చునేట్లీ నేను 10th క్లాస్లో ఉన్నప్పటి దగ్గర నుంచి నేను నేర్చుకున్నాను. ప్రశ్నలంతా కాశీలో ఉన్నాను నేను, పిహెచ్డి వరకు అక్కడే ఉన్నాను నేను. పిహెచ్డి అంతా కూడా బెనారస్లో చేశాను. అక్కడ అనేక మంది ఆధ్యాత్మిక గురువుల దగ్గర విన్నాను. ఎక్కడ నాకు ప్రాణాల గురించి ఎవరు చెప్పలేదు. చెప్తారు ఇది మంత్రం చేయాలంటారు, అదేదో చెప్తూ ఉంటారు, సెట్ అవుతాను, ఏదైనా బాధ అది ఉంటే కరెక్ట్ చేస్తారు అంటారు అయితే. కానీ ప్రాణాలు ఎక్కడున్నాయరా మనకి? దానికి ఒక చిన్న ఫార్ములా ఉంది, గయాం త్రాయతీతి గాయత్రి. గయాం త్రాయతి ఇది గాయత్రి అంటే అర్థం ఏంటి? ఓం భగవ తస్వితంగం భగవ దేవసే, ఇది మన అర్థం. కానీ అక్కడ ఓం భూభవ తస్వితంగం భగవ దేవసేన ప్రచోదయాత్ అనే మాట లేదు గాయత్రిలో. గయాం త్రాయతి ఇది గాయత్రి, ప్రాణాలను రక్షించేది గాయత్రి. అది డెఫినేషన్. గాయత్రి అంటే అది ప్రాణాలను రక్షించాలి. తెలుసుకోలేదా? ఎలా తెలుసుకుంటాం? న్యూక్లియస్ గురించి తెలిస్తే, న్యూక్లియర్ ఎనర్జీ వచ్చింది, యాటమ్ ఎనర్జీ అంతా వచ్చింది కదా. మరి మన మండలం ఎవడో మన సూర్యుడు. ఇంతవరకు అర్థమైంది కదా, సూర్యుడు చుట్టూనే కదా ఈ గ్రహాలు అన్నీ ఉన్నాయి. ఇంకా ఎక్కడ పట్టుకోవాలి ఎనర్జీని పట్టుకోవాలంటే? సూర్యుడి దగ్గర పట్టుకోవాలి. యాజ్ సింపుల్ యాజ్ దట్. ఇదంతా మనం గాయత్రి చేయండి చేసుకోండి అని చెప్పేది ఏ ఆధ్యాత్మిక దాంతో, ఏదో దేవుడి గురించి హిందువులు చేసే మాట కాదు. మనకి ప్రాణాల గురించి తెలుసుకోవాలంటే గాయాన్ త్రాయితీటి గాయత్రి, గాయత్రి తప్ప ఇంకో దారి లేదు. యాటమిక్ ఎనర్జీ బ్లాస్ట్ కావాలి అంటే ఈజీక్వల్ టు ఎంత స్క్వేర్డ్ తెలియాల్సిందే మీకు, మీకు నచ్చినా నప్పకపోయినా. అలాగే సూర్యుడి గురించి మీరు తెలుసుకోవాలి అంటే సూర్యుడిని పట్టుకోవాల్సిందే, కానీ ఫిజికల్ లాభం లేదు. ఎందుకంటే దానికున్న ప్రాణం దానికుంది ఇప్పుడు కాబట్టి, ఇంకో కోట్ల సంవత్సరాలు అయిన తర్వాత వాడు చస్తాడు, వాడు ఫ్యాక్ట్ కదా అది, సూర్యుడు అంతే కదా. ఒక నిమిషం, మధ్యం పెట్టుకోవాలి సూర్యుడి యొక్క అంతఃకరణాన్ని పెట్టుకోవాలి. అంటే అక్కడ సూర్యుడు అంది, సూర్యుడి యొక్క ప్రాణాన్ని సవిత అని పేరు. మనకి ప్రాణం ఎలా ఉందో సూర్యుడికి సవిత ఉంది, దాన్ని పట్టుకోవాలి కదా. అప్పుడు ఋషుల నుంచి సరే ఇలా ఎంత చెప్పినా ప్రాణము అంటే ఏం అర్థం అవుతుంది వాళ్ళకి, ఐదు ప్రాణాలు అవి. అంతేత పంచముఖే గాయత్రి గురించి చెప్తాం, ఐదు ముఖాలు అంటే మన ఐదు ప్రాణాలు. సవితుడు వరేణ్య భర్గో దేవస్య ధీమహి ధీయో యోన ప్రచోదయ. అది ఇప్పుడు కనుక మనం ప్రపంచానికి ఈ సూర్యశక్తి గురించి కనుక మనం ఇలా ఉచ్చరించగలిగితే, వేరుకోసం వాళ్ళు ఉన్నారు, సమంతకమణి గురించి చదివారు కదా, ఎక్కడి నుంచి వచ్చేది, పెళ్లి నుంచి వచ్చేది. మహాభారతంలో వాళ్ళు ఫుడ్ దొరకకపోతే ఎక్కడి నుంచి వచ్చింది, పెళ్లి నుంచి వచ్చింది. తెలుసాయి కథలు అంటా మీకు, అవే పిచ్చి పిచ్చి కథలు కావమ్మా. మన గురువులు చేయగలరు, ప్రతిసారి చాలాసార్లు చేశాడు, ప్రతిసారి చేశాడు. చిన్న ఆహారం కలగబెట్టేస్తే ఆయన పెట్టుకుంటే ఏమవుతుంది, అది మీకు తెలిస్తే. అది అడగడు వాళ్ళ దగ్గరికి వెళ్ళే, నాకేం ఇస్తారండి అని అడుగుతారు తప్ప, ఇదొక్కటే అడిగితే ఆయన చెప్పటానికి రెడీ. మానస భజరే అన్న మాటతో ఫస్ట్ భజన సత్తా ఇచ్చింది. ఆ గురువు గురించే చెప్పాలి, గురువు బ్రహ్మ, గురువు విష్ణు, గురువు దేవుడు మహేశ్వర. కానీ బేసిస్ ఎక్కడుందంటా, సూర్యుడి మీద ఉంది. కానీ ఏ సూర్యుడి మీద, ఫిజికల్ కాదు, సవిత. తత్ సవితుడు వరణ్యం భర్గో దేవస్య ధీమహి ధీయో యోన ప్రచోదయ. ఉపయోగించాల్సిందే, ఉపయోగించండి. గాయత్రి అంటే ఏంటి, ప్రాణాన్ని ఇచ్చేదనే కదా. నువ్వు తెలుసు అన్ని దేవతకి గాయత్రి మంత్రం ఉందని, ఇప్పుడు చదివేదా. వినాయకుడికి ఉంది, కళీకి ఉంది, అందరికీ ఉంది, సత్సాయికి ఉంది గాయత్రి మంత్రం. గాయత్రి మంత్రంలో మూడు వర్డ్స్ గ్యారంటీగా వస్తాయి, అది మీరు చెప్పగలరా. వరణ్యం విద్మహే ధీమహే ప్రచోదయ. ఏ గాయత్రి మంత్రం ఏ దేవత గురించి నువ్వు తయారు చేసినా ఈ మూడే వస్తాయి కదా, విద్మహే ధీమహే ప్రచోదయ. ఇది లేని గాయత్రి మంత్రం ఎక్కడైనా తీసుకురా మీరు, అది పెట్టుకోండి బేసిస్. విద్మహే నోయ్ దెన్ పట్టుకోండి, దాన్ని ధీమహి. దాని తర్వాత ఏం చేయాలి, ఉంది ప్రచోదయ. ఎడ్యుకేషన్ సిస్టమ్ అంతే కదా, ఎవరిదగ్గర నేర్చుకుంటాం, నేర్చుకుంటే నీ బుర్రలో ధీమయ్యి, దాని తర్వాత ఏం చేస్తాం, అందరికీ ఇస్తాం. నీ మనస్సును అలా వాడాలి. దానికి బేసిస్ ఎక్కడ ఉంది, సూర్యుని దగ్గర ఉంది. ఆ సూర్యుని పట్టుకుంది, కానీ భౌతిక శరీరాన్ని పట్టుకుంటే దాని పని అదే చేస్తుందమ్మా. రేపు 2013లో వాడు ఏదో గందరగోళం కూడా చేస్తారట సూర్యుడు. కానీ ఇది మీరు పట్టుకోగలిగితే మార్చొచ్చు, చేంజ్ చేయొచ్చు. దానికి అందరికీ ఇదంతా చెప్పబడుతుంది ఎందుకంటే పరమపూజ్య గురుదేవులు ఈ గాయత్రిని మూడు మహావిజ్ఞానంగా ఇచ్చారు, యాజ్ ఎ సైన్. చెప్తాం కదా, అంటే ఇక్కడ మనము మనిషి ఉన్న ఏ వ్యక్తి అయినా మనిషి అయిన వాడు విద్మహే ధీమహి ప్రచోదయాత్ కావాలి. తప్ప మా మాట అర్థమవుతుంది అందరికీ నేను చెప్తాను. దర్శనం కలిగిన వాళ్ళకు నేను చెప్తుంది పట్టుకోండి. లాస్ట్ స్టేజ్కి వస్తున్నాను. మనం ఏం చేసుకోవాలిరా మైండ్తో విద్మహే. యూ హ్యావ్ టు నో విద్మహే అంటే మీకు తెలుసు కదా సంస్కృతిలో అర్థం. తెలుసుకో. ధీమహి తెలుసుకున్న నువ్వు దేవుని మీద పెట్టుకో. దాని తర్వాత ఏం చేయాలి? యూజ్ ఇట్ ప్రచోదయ ట్రైనింగ్. అదే గాయత్రి మంత్రం. నీ మైండ్ని అలా వాడింది. దేనికి వాడాలి? నీ ఇష్టం దేనికి వాడతావు. కానీ బెస్ట్ ఏంటి? సూర్యుడే కదా. నువ్వు సూర్యుడినే పట్టేసుకుంటే అన్నీ పట్టేసుకుంటారు కదా. యాజ్ సింపుల్ యాజ్ దట్. అది గాయత్రి. కానీ ఇది గాయత్రి వింటే వస్తుందిరా. కానీ ఈ గాయత్రి మంత్రంతో ఒక చిన్న ప్రాబ్లం ఉంది. ఈ గాయత్రి మంత్రంతో రెండు రకాలుగా ఉందమ్మా ఈ గాయత్రి మంత్రం. ఇక్కడ ఒకరు క్వశ్చన్ ఇచ్చారు, దానికి చెప్తున్నాను నేను. తత్తిరు వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యోన ప్రచోదయాత్. ఈ వివేకానంద చెప్తూ ఉండేవాడు. ఇదే మంత్ర యాజ్ వెల్ యాజ్ ఎ థాట్. కానీ ఒక ఫార్ములా లాగే ఉంది గాయత్రి. కవే ఇలహీం హసకహలహీం సకలహీం. అర్థమవుతుంది. అదే అక్షరం. అర్థం చేసుకోవాలి అంటే తత్సౌచుర్వరణ్యం అంటే కయే ఇలహీం, తత్సౌచుర్వరణ్యం అంటే హసకహలహీం, భర్గో దేవస్య ధీమి అంటే సకలహీం. అది తేడా. అంతకంటే ఏమి తేడా లేదు. అందుకని రెండు కలిపి హాయిగా చేసుకోవచ్చు. మరి మిగతా మంత్రాలు అన్నీ అవే మీరు ఉపయోగించుకుంటే. ఎందుకంటే ఏ మంత్రమును చెయ్యాలన్నా విద్మహే ఉండాలి, ధీమహి ఉండాలి, ప్రచోదయాత ఉండాలి. లేకపోతే ఏదైనా వస్తుందరా? ఏం చదివినా చేసుకో. ఏం చేస్తున్నా? కానీ డైరెక్ట్గా సూర్యుడినే పట్టుకో. అండ్ ఇప్పుడున్న ప్రాబ్లంకి సొల్యూషన్ కూడా సూర్యుడే. ఆ సవితిని కనుక కరెక్ట్గా మనం చేసుకోగలిగితే ఇప్పుడు జరగబోయేటటువంటి ఏ ప్రాబ్లము జరగదు. నేను వాటిని కరెక్ట్ చేసేసాను అని చెప్తూ ఉంటారు మా పరమ పూజ గురుదేవి. గాయత్రి మంత్రంతో 12 కోట్ల మంత్ర జపాలు ఆయన ఒక్కడు చేశాడు. ఒక్కడు తన జీవితంలో 12 కోట్ల గాయత్రి మంత్రం. అది కాకుండా అన్ని 108 ఉపనిషత్తులు పురాణాలు సంస్కృతిలో ఉంటే ఎవరికి అర్థం అవటం లేదురా అని హిందీలో చెప్పింది. చివరికి ఆయన ఒక పాయింట్కి వచ్చేది. ఆయనకి ఏ అభిప్రాయం అంటే ఇంత పెద్ద పుస్తకాలు అవి చదవడం లేదని చెప్పి ఆయన మొత్తం లైఫ్ని 20 పుస్తకాల్లో చిన్న బుక్లెట్ క్రాంతి ధర్మి సాహిత్యంగా ఇచ్చాడు. అది చదువుకోండి చాలు మీకు. నేను ఎన్నెన్నో రాశాను. అదే ఇంకా మీరు అవన్నీ చదివే టైం లేదు. ఇప్పుడు చాలా డేంజరస్ సిచ్యువేషన్లో ఉంది అని కన్సైజ్లో ఆ 20 పుస్తకాలు ఆయన తయారు చేసేది ఏది రావి? ఇది ఈ 20 బుక్స్. దీని మీద 45 డేస్ నేను లెక్చర్స్ ఇచ్చే. అందులో ఒక చిన్న బుక్ ఉంది సమయదానమే. లాస్ట్ బుక్ 20th బుక్ ఆయన ఏం చెప్పాడు అంటే సమయం అంటే ఏమిటి, వాట్ ఈస్ టైం. ఆ సమయాన్ని నువ్వు ఇతరులకి ఇవ్వగలవా, సమయ దానము. దాని మీద 26 క్లాసెస్ క్లాస్ సిస్టమ్ అంటే అబౌట్ 58 అవర్స్ దాని మీద నుంచి చెప్పాను. నేను చెప్పిన ఐ కెన్ ఫినిష్ ఇట్. చిన్న బుక్, లాస్ట్ బుక్ సమయ దానం. దాని పుస్తకం దిస్ ఈస్ ద బుక్. వాట్ ఈస్ టైం, వాట్ ఈస్ టైం గురించి ఇచ్చాడు. ఇందుకు చెప్తున్నాను, మా గురువు ఏదో గొప్ప విషయం చెప్పాడు అంటే విన్నమ్మా. నేను చాలామంది గురువుల దగ్గరికి వెళ్ళాక ఆయన దగ్గరికి వెళ్ళాను. వెళ్ళాక కూడా నేను చెప్పాను, నేను ఇంకో గురువు దగ్గరికి వెళ్తే నిన్ను వదిలేస్తాను రా అని పోవాలి అని ఓ మాట అన్నాడు. నన్ను వదిలితే కదా. 71 నుంచి ఇప్పటి వరకు ఆయన బుక్కులు చదివాక నాకు ఇప్పటికీ అర్థం కాలేదు ఆయన ఏం చెప్తాడు ఎంత చెప్తాడు. చెప్తున్నా కదా దీని గురించి నేను 50 అవర్స్ చెప్పానమ్మా. చిన్న బుక్ దాంట్లో ఒక పారాగ్రాఫ్ ఉంది, ఆ ఒక పారాగ్రాఫ్కి నాకు 45 అవర్స్ పట్టిందమ్మా. దానము పుణ్యము ఎప్పుడూ కలిపి ఉపయోగించబడతాయి, వీటి వల్ల లభించే ప్రతిఫలము కూడా ఒకేలాగా చెప్పబడతాయి. ఆధ్యాత్మిక భాషలో దీని యొక్క గొప్పతనాన్ని స్వర్గము, ముక్తి, సిద్ధి, వరదానము, చమత్కారము అంటారు. వాటిక భాషలో చెప్పాలనుకుంటే ప్రగతి, సఫలత, గొప్పతనాన్ని ప్రసాదించబడుతుంది. ఒక పారాగ్రాఫ్ సరే ఏదేదో చెప్పేశాను, కానీ మన వాళ్ళకి ఇంతకంటే సింపుల్ టిప్ అనేది ఒకటి ఉంది. అదేంటది, సత్యభామ కాల్త కొడుతుంది ఇస్తుంది, ఏ సినిమా రాదు, తులాభావం చదివారు కదా, ఇంకొక ఉండింది అందులో అతను పుణ్యక వ్రతం చేస్తాడు. కృష్ణుని బ్యాలెన్స్ చేయాలి తెలుసు ఖచ్చితంగా. సినిమా గురించి కనుక ఈజీగా నేను చెప్పడం, ఒక తులసి పెట్టింది దాని మీద, ఏమైంది అందులో అంతా ఉందమ్మా కథ, మొత్తం స్పిరిచువలిజం దాని మీద ఉంది. మన వ్రతాలు అవి అంత గొప్పవి, అందులో చాలా ముఖ్యమైనది మన జీవితంలో సత్యనారాయణ వ్రతం. సత్యనారాయణ వ్రతం తెలుసు కదా మనకి, కానీ వాటి ట్రూత్ చదవం, దాని ట్రూత్ గురించి మనం ఎప్పుడూ చదవం. కానీ ట్రూత్ కరెక్ట్గా ఉంటే ఏ యుగం అంటాం మనం, సత్య యుగం అంటాం. అందుకే కరెక్ట్గా కనుక సత్యనారాయణ వ్రతాన్ని కరెక్ట్గా వాడుకోగలిగితే సత్యయుగం ఇప్పుడే తెలుసుకోవచ్చు. అది ఇప్పుడు పరమపూజ్య గురుదేవి చాలండి, దాని గురించి ఇదంతా నేను ఒక మీరు అడిగిన క్వశ్చన్ చెప్పేశానమ్మా ఆన్సర్. ఎవరు ఇచ్చారు క్వశ్చన్? ఓకేనా? ఓకే కదమ్మా. ఇంకొక నేను అందరినీ నిన్నీ ఒక విషయం దీంతో పాటు కలిపి ఒకటి చెప్తాను నేను. ఒక విశేషమైనటువంటి టైంలో, ఒక విశేషమైనటువంటి పని చేస్తున్నప్పుడు వచ్చే లభయము చాలా గొప్పది. ఇప్పుడు ఈరా మారుతుంది, కలియుగం నుంచి సత్యయుగానికి 432,000లో కాదు, 5,000 సంవత్సరాలలో 21/12/2012కి ఎగిరిపోతుంది. కానీ ఎవరు కావడు, ఏమవుతాడు వాడు, మంచి మార్గానికి వెళ్తాడు. అందువల్ల అక్కడ ఆ టైం కలియుగం అయిపోయిందిరా, ఇంకా ఇదే జరుగుతుంది, స్పీడప్ అయింది చాలా ఎక్కువగా. మీ మొబైల్ వెబ్ ఇవన్నీ దీనికి ఉపయోగించండి, దీనికి ఉపయోగించుకోవటం చేసుకోండి. డెవలప్మెంట్ అయింది, మీకు కమ్యూనికేషన్ డెవలప్ అయింది అద్భుతంగా. దేనికి వెళ్తున్నాం మనం, కానీ ఉపయోగించుకుంటే మొత్తం ప్రపంచానికి విషయాన్ని ఇన్స్టంటేనియస్గా చెప్పచ్చు. మనం అర్థం చేస్తే ఇంకోటి చెప్పగలిగితే ఇది మన ఉద్దేశం. వీటన్నిటితో పాటు యాజ్ ఎ యూజువల్ ఒక ఇంపార్టెంట్ పని ఒకటి నేను చెప్పేది, అసలు ది ఫాల్ దిస్ బ్రెయిన్ అమ్మ నేను చెప్పింది స్పష్టంగానే నేను చెప్పదలుచుకున్నా చెప్పగలిగానా, చెప్పింది ఇంతవరకు చెప్పింది అర్థమైందమ్మా. ఏం చేసుకోవాలి మీరు? గాయత్రి పట్టుకోవాలి యాజ్ ఎ ఫార్ములా. నువ్వు హిందూ వా, క్రిస్టియన్నా, ముస్లిమ్మా కాదు, సూర్యుడు అనేది వాదటానికి అది ఫార్ములా. మనకి వెళ్ళాలి అందరి దగ్గర. దాని తర్వాత ఏం జరగాలి? టైం దగ్గర పడింది. 2012 తర్వాత మనం కరెక్ట్గా కనుక దీన్ని చేయగలిగితే ఈ కలియుగాలు ఈ గోళ్ళు జరగవు. దేనికి జరుగుతాం? ఒక మంచి సత్యయుగం బికాజ్ ఆఫ్ ది సోలార్ ఎనర్జీ డెవలప్ అవ్వటానికి. ఇంటర్నెట్ సెలబ్రేషన్స్ ఆ యాంగిల్ వచ్చేస్తుంది. అందుకే పరమపూజ గురుదేవుడు చెప్పారు, నాకు ఇవంతా అక్కర్లేదయ్యా, దీన్ని మీరు గాయత్రి మంత్రాన్ని ప్రపంచం అందరికీ తీసుకెళ్లేటటువంటి దీనికి నా బర్త్డే ముందు ఇచ్చేయండి సెంటెన్సీ ముందు. మీతో అది మనుషులే చేసుకుంటారు, కానీ అలాంటి ఇంటర్నేషనల్ లెవెల్లో ఒక అలాంటి ఫంక్షన్ జరుగుతున్నప్పుడు న్యాచురల్లీ బేస్డ్ ఇంటర్నేషనల్ లెవెల్లో జరిగేటటువంటి దానికి హెల్ప్ కావాలక్కర్లేదా వాళ్ళకి, మా గాయత్రి పరివారి వాళ్ళకి? నేను అడగటం లేదు. ఆయన చెప్పేసేదా, అమ్మా మీరు ఏం చేయగలిగితే దానికి ఆ ఫైనాన్షియల్ యాంగిల్లో ఈ ప్రోగ్రాం జరుగుతుంది కదా, ఈ ప్రోగ్రాంకి హెల్ప్ చేయండి. జై జయ. ఎనీ క్వశ్చన్? హాయిగా అడుగుతున్నా, కానీ మీరు చాలా క్లియర్గా నా దగ్గర వచ్చి చెప్తే హాయి గబుక్కుని అర్థం కాదు. ఎనీ క్వశ్చన్ యూ కెన్ ఆస్క్, బట్ దట్ డజంట్ మీన్ ఐ విల్ ఆన్సర్ ఆల్ క్వశ్చన్స్. నాకంత తెలియలేదు, తెలిస్తే గ్యారంటీగా చెప్తా, లేకపోతే బాబు మీరు రాసి తెలుసుకుని చెప్తా అంటారు. నో క్వశ్చన్స్, దట్ మీన్స్ ఐఎమ్ ద బెస్ట్ లెక్చరర్. రెండే ఉంటాయమ్మా, లెక్చర్ వింటున్నప్పుడు వింటే అందరూ వింటే నో క్వశ్చన్స్, ఏమీ అర్థం అవ్వలేదు నో క్వశ్చన్స్. అంచేత ఇప్పుడు నేను చెప్పింది జరగదు కనుక మీకు అందరికీ అర్థమైపోయింది అని నేను అనుకుంటున్నాను. చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. సెంటెన్సీకి మీరందరూ రండి, దానికి కావాల్సిన హెల్ప్ అది ఇప్పుడున్న వాళ్ళని ఎలా చేయాలి చూసుకోండమ్మా. అమ్మా క్లియర్? అన్నీ చెప్పేశానమ్మా. ఇంకంటే నేను అన్ని విషయాలు చెప్పేయాలని అంత హాట్ పాట్గా చెప్పాను, అర్థమయ్యేటట్టు చెప్పాను, కానీ ఒకటే నేర్చుకోండమ్మా, సూర్యుడిని పట్టుకోండి. హీ ఈజ్ ద రియల్ ఎనర్జీ ఫర్ ఎనీ వన్, వాడు తప్ప ఇంకో దారి లేదు. అదే నా జిస్ట్ ఆఫ్ వాట్ ఐ హావ్ టోల్డ్. జై. నేను చెప్పండి చేసేస్తాను.